1/7/1947 తేదీ శ్రీ జేసీ నానావతి అను ప్రియభక్తుడు బొంబాయి నుండి నాకిట్లు వ్రాసెను. నేను దేహముతో ఇచ్చట ఉన్నాను, ఇంకనూ కొన్ని మాసములు ఇచ్చటనే ఉండవలని అనుకునిచున్నాను. కాని నా హృదయము మాత్రము మరలా శ్రీ భగవానుల పావన దివ్య సన్నిధానములో ఉండుటకు ఉవ్విళ్లు ఊరుచున్నది. ఆనాడే శ్రీ ఏఆర్ దొరస్వామి అయ్యర్ అను చిరకాల భక్తుడు, ఆశ్రమ కార్యదక్షుడు, ఆశ్రమారామ పోషణ క్రియా తత్పరుడు దివంగతుడు అయ్యను. 4/7/1947 తేదీ నేను ఆశ్రమమునకు వ్రాసిన లేఖలో శ్రీ దొరసామయ్యరు సేవాభక్తిని కీర్తించుచు ఈ క్రింది పద్యద్వయము రచించి పంపుకొంటిని. విశ్రాంతి గనక శ్రీరమణాశ్రమ కార్యమ్ములందు అనవరతము తీక్షా శ్రీగైకొని జీవితని శ్రేయసము దొరసామి నేడుగడించిన్. నిరతమ్మెవ్వని పోషణ పెరిగెను రమణాశ్రమంపు వీధులను. తా నరులా దొరసామయ్యరు స్మరణ పరిమళముల వెదజల్లుత ఎప్పుడున్. 12/7/1947 తేదీ గల జాబులో శ్రీ ఆర్ నారాయణయ్యర్ ఈ క్రింది మహోత్కృష్ట భావములను ఉల్లేఖించెను. నేను నా జీవితమునే మన పరమపితయగు భగవానులకు ఒక సుదీర్ఘ ప్రయాణముగా పరిగణించుచున్నాను. ఏలాన నేను తొలుదొలత వారి సన్నిధానములోనికి వచ్చినది మొదలు వారు నా తలంపులలో మెదలని జాగ్ర నిమేషము ఒక్కటి అయినా ఉన్నదా? ఈనాడు నేనొక విహంగమంత తేలికగా ఎగిరిపోవచున్నాను. ఇప్పుడు నా హృదయమందు ఏ దిగులు ఏ భారము లేదు. ఏమి జరిగినది అని నీవు ప్రశ్నించవచ్చును, మరేమీ లేదు. ఈ ఉదయం భగవానుల సన్నిధానమున ఒక గంట సేపు కూర్చుండుట తప్ప నేను ధ్యానము కూడా చెయ్యను. అసలు అది ఎట్లు చెయ్యవలనో నాకు తెలియదు. మరి నేనందులకు ప్రయత్నించనేమి, కేవల తత్విపరీతము జరుగును. భావ పరంపర ప్రాపంచిక సమస్త ప్రాంత చిత్రములు శరవేగమున పరుగిడి వచ్చును. కావున నేను ఊరక కూర్చుందును, కాని ఏదో జరుగును. నాలో నుండి ఏదో భగవానుల నుండి దృశ్యాతీతమగు దేనితోనో కలిసికొనును. అది నాకు తెలియదు కూడా, కాని అది జరిగినది మాత్రము నాకు నిస్సంశయము. 21/8/1947 తేదీన నాగమ్మ భగవానులు సుఖులై ఉన్నారన్న మాటేగాని నానాటికి చిక్కిపోవచ్చున్నారు అని జాబు వ్రాసెను. మరలా 39/1947 తేదీన భగవానుల సంగతే విచారణీయ అంశము, నానాటికి తీసికట్టే అనియూ ఆమె వ్రాసెను. ఈ వార్త సహజముగా నా మనస్సును దిగులుతో నింపెను. 8/9/1947 తేదీ శ్రీకృష్ణ జయంతి నాడు శ్రీ భగవానులను గురించి నేను 2 పద్యములు రచించి ఆశ్రమమునకు పంపుకొంటిని. ఆనాడు గీత పల్కెను ఈనాడును గీతసారమిచ్చెను కరుణన్, శ్రీనాథుడపుడు కృష్ణుడు తానే గురురమణుడిపుడు తథ్యము కనుడి. గురువే బ్రహ్మయు విష్ణువు గురుదేవుడు ఈశ్వరుండు గురువే సాక్షాత్పరమ బ్రహ్మము కావున గురు రమణ పదాంబుజమ్ము కోరి భజింతున్. ఈ కాలముననే విచారమణిమాలై కొత్త కూర్పు ప్రకటింపబడెను. అది నిశ్చలదాస్ హిందీలో రచించిన విచార సాగరము అను సుప్రసిద్ధ గ్రంథమునకు అరవములో సార సంగ్రహం. అది శ్రీ భగవానులచే శ్రీ అరుణాచల మొదలయా అను భక్తుని ప్రార్థన మేరకు రచింపబడి అతని చేతనే 1909 ప్రకటింపబడెను. ఇప్పుడు కొందరు ఆంధ్ర భక్తుల వేడుకోలను ఆలకించి శ్రీ భగవానులు పరమ అనుగ్రహముతో దానిని తెలిగింపక అది విచారమణిమాల అను శీర్షికతో ప్రకటితమయ్యెను. దానిలో ఒక వాక్యము ఇట్లుండెను. వ్రేలు మొదలైన స్వల్ప నేత్రావరణ నివృత్తి కాగానే తోచు బ్రహ్మాండ సూర్య ప్రకాశము వలె బ్రహ్మము స్వతేజసా స్వయం ప్రకాశించుచున్నది. పై వాక్యమునందలి ఉపమానములో వ్రేలు ఎట్లు నేత్రావరణమో నాకర్థము కాలేదని నేను వ్రాసికునగా 39/1947 తేదీ నాగమ్మ లేఖ ద్వారా శ్రీ భగవానులు అందలి భావమును ఇట్లు విశదీకరించిరి. వేలు అంటే అంగుళియే, కంటికి వేలు అడ్డు పెట్టుకునే సూర్యుని చూతుము గదా. ఆ స్వల్ప నేత్రావరణపు నివృత్తి కలిగితే అనియే భావము అని భగవానులు ఈ రోజున సెలవిచ్చినారు. నేను మరలా 14/10/1947 తేదీ ఆశ్రమము చేరుకుని దసరా సెలవులు అచ్చటనే గడిపితిని. దేవాలయ నిర్మాణము పూర్తి కావచ్చెను. నిత్యము కొన్ని సహస్రముల నామావళితో లక్షార్చన జరిగెను. అమ్మణ్ణి యోగాంబ ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క అవతారముగా రమ్యాలంకృత అయ్యను. నెల్లూరు వాస్తవ్యుడు తిక్కవరపు రామరెడ్డి గారు శ్రీ భగవానుల దర్శనార్థము వచ్చి ఉండి ఆశ్రమ కార్యకర్తలను అందరినీ నూతన వస్త్రములతో బహూకరించిరి. కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జగద్గురు శంకరాచార్య స్వాముల వారు అప్పుడు తిరువణ్ణామలలో విజయం చేసి ఉండిరి. శ్రీ స్వాముల వారును శ్రీ భగవానులను కలిసికొన్నారా అని ఎవరో ప్రశ్నింపగా శ్రీ భగవానులు, మేమెప్పుడు వేరుగా ఉంటిమి, ఇప్పుడు కలుసుకునటకు మేమెప్పుడునూ ఒకటిగానే ఉన్నాము కదా అని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఒకనాడు మధ్యాహ్నం శ్రీ భగవానులు అతిథిగృహము సమీపమున తన చేతికర్రను ఊనుకుని నిలువబడి పేద పిల్లలైన బాలికా బాలకులు ఇరువురితో మాట్లాడుచుండిరి. అప్పుడు నేను ఆ దారిన పోవుచుండగా భగవానులు నన్ను పిలిచి వాళ్లను చూపించి నిట్టూర్చుచు, వీళ్లు కూడా పాపం తల్లి లేని పిల్లలు అని పలికిరి. ఆ క్షణముల శ్రీ భగవానుల కనుకొలుకులయందు ఆశ్రు బిందు చిందులాడెను. మరి ఒక దినము చాలా కాలము కిందట శ్రీ సుందరానంద స్వామి రచించిన కొన్ని శ్లోకములను శ్రీ భగవానులు నాకు చూపిరి. వాటిలో ఒకటి ప్రశ్నోత్తర మాలికగా రసవత్తరమై ఇట్లుండెను. భో భో భిక్షోకుతో వారుణగిరి కటకాత్ తత్ర కోవా విశేష కశ్చిత్ సిద్ధోదయాలు రమణైతి సతాం భుక్తి ముక్తి ప్రదాత కస్మాదేవం గుణోసౌ దృఢజని తపసై వేశ్వర జ్ఞాన సిద్ధ్యా ముగ్ధో ద్రష్టుం గమిష్యామ్యహమితి తరస తాదృశం యోగిరాజం. ఈ దినములలో శ్రీ భగవానులు జలదోషము అధికముగా కలిగి ఉండిరి. తన ఆహార పరిమాణమును మిక్కిలి తగ్గించుకునిరి. కాని దానిని వారెన్నడూ ఒప్పుకొనరు గదా. పైపెచ్చు మిక్కుటముగా మిక్కుచున్నామని ఉద్ఘాటింతురు. శ్రీ భగవానుల అనారోగ్య కారణమున నేను 26/10/1947 తేదీ మిగుల దిగులుతో ఆశ్రమము నుండి తరలితిని. 1/11/1947 తేదీన నాగమ్మ మన పూర్వ పుణ్య విశేషమున శ్రీవారు ఇంచుక తేరుకొన్నారు. జలదోషము తగ్గినది, ఆహారము కొంచెము నయమే అని విన్నాను అని వ్రాసిన జాబు వలన నా మనస్సునకు ఎంతో ఊరట కలిగెను. ఈ వార్తయే 3/11/1947 తేదీ గల ఆశ్రమ లేఖ వలన రూఢిపడెను. ఇట్లే 1947 నవంబర్ 17 తేదీ శ్రీ కావ్యకంఠుల పుత్రుడు శ్రీ మహాదేవ శాస్త్రి అప్పుడు ఆశ్రమమునకు వచ్చి అందుండి శ్రీ భగవాన్ రమణులు లోక కళ్యాణార్థము కుశలముగా ఉన్నారు అని వ్రాసిన లేఖ వలన మరింత ధృవపడెను. మరలా 26/11/1947 తేదీ నాగమ్మ శ్రీ భగవానులు ప్రస్తుతము ఆరోగ్యముగానే ఉన్నారు, ఆహారమును కొంచెము నయమే అని చెప్పవచ్చును, జయంతి నాటికి బాగా కోలుకోవచ్చును అని పై వార్తనే పునరుద్ఘాటించెను. అప్పుడు శ్రీ భగవానులే నా దిగులు తీర్చుటకు పరమ అనుగ్రహముతో ఇన్ని కంఠముల ద్వారా కబురు చెప్పుచున్నారా అని నాకు అనిపించెను. 29/12/1947 తేదీ జరగబోవు శ్రీ భగవానుల జయంతి మహోత్సవములో పాల్గొనుటకు నేను 22/12/1947 తేదీన ఆశ్రమం చేరుకొంటిని. ఆ జయంతి సందర్భమున నేను ఈ క్రింది పంచరత్నములు రచించి భగవానులకు సమర్పించుకుంటిని. శ్రీరమణ ఋషులు భువినవతారముగై కొనిన పుణ్యతమ దివసము నేడే రెండు భక్తులారా శ్రీరమణ పదాబ్జములను చేరి భజింపన్ తల్లియు తండ్రియున్ గురువు దైవము తానని నమ్ముకొన్న ఈ ఎల్ల జనము ప్రోవగమహిన్ రమణాఖ్య పరాపరుండెత సల్లలితాకృతిం కొనియ సత్యము తత్కరుడా మహానిధిన్ కొల్లగొనండు భక్త జనకోటులు మాటలు వేయునేటికిన్ బ్రహ్మపదంబును పఠనము సేయకే బ్రహ్మపదమ్మును బడసినావు గురునుపదేశము నెరుగక ఉండి ఏ గురునుపదేశింపనెరిగినావు పిన్న ప్రాయము నంది సన్యాసి వయ్యను విశ్వ సంసారి వై వెలసినావు మౌన సమాధి నిర్మగ్నుండవయ్యును సద్వస్తు తత్వము చాటినావు శక్తియును శాంతి సత్యము సరసతయును కఠిన వైరాగ్యమత్యంత గాఢ కరుణ மேலவிஞ்சே அபூர்வம் புலீலக்காக நீயடல எட்லுவர் நின்று நின்னுரமண. ஈ பாபிஷ்டி ஜகம்முலோ நதம மௌனி துஷ்ட காலம்முனன் மா பூர்வீகப்பு புண்ணியமெட்டிதிய சும்மா நின் மகர்ஷி பிரபுன் பிராபிஞ்சன் பகவானுடாயகனு நீ பாரம்மு மம்மெல்ல மாலோபம்முல் சவரிஞ்சி பூர்ண கிருப நாலோகிஞ்சி ரக்ஷிஞ்சகன். நரலோகப்பு நிதர்சனம்முகா வெலசின சுகுணால புஞ்சமா சுபமு நீகு கருண ரூபமு கொன்ன கரணி நொப்புச்சுனுன்ன சச்சிதானந்தமா ஜயமு நீகு. அஜ்ஞானதிமிரம் புடசுர கோட்டி நடஞ்சு சோண சைல குமார சுகமு நீகு. அரிதிக பால்யமந்த ஆத்மசாட்சா மலவட்ட சுக்ருதி மங்களமு நீகு. பக்தஹயால சூர கொன்ன பவமு கண்ண பகவதவதார கல்யாண மகுத நீகு. லோகமாபததரியிம்ப நௌகையின லோகநாயக பல்லாண்டு நீகு ரமண. சர்வஜின்மார்கசீர்ஷ கிருஷ்ண பிரதமனு சர்வஜின்மார்கசீர்ஷாத்ய சத் பிரவக்த ரமண பகவந்து நிஜயந்தி ராணமீர பக்துடர்பிஞ்ச ஈ பத்ய பஞ்சகம்மு. 1948 நாக்கு ஆசிரமములో தீவிரமகு జబ్బుతో ప్రారంభమయ్యను. ஸ்கந்தாசிரமமును தரிசிம்பபோவగా அச்சட விரேச்சனములు మొదలుపెట్టి மும்மரமை 2 தினములు அதிதி గృహములో నా చేత పడక పెట్టించెను. నేను ఆశ్రమములో ఉన్న కాలమంతయు హాలులోనే గడుపుచుండినందున తొలి రోజే శ్రీ భగవానులు నా గైర్ హాజర్ను గమనించి నేను తక్షణమే మందు పుచ్చుకోవాలని, ఇంగ్లీషు వైద్యులు ఏమి చెప్పినను పండ్ల రసము మాత్రము పరిహరింపవలనని కబురంపిరి. 3వ నాడు వేకువన అతిథి గృహ గవాక్షము నుండి బయట నుండి నన్ను పేరు పెట్టి ఎవరో పిలుచుచున్నట్లు వినవచ్చెను. నేను లేచి చూడగా, ఆహా శ్రీ భగవానులే, ఎట్లున్నావు అని వారడిగిరి. కొంచెం మేలు అని నేను బదులు పలికి తిని, శ్రీ భగవానులట్లు చూపిన కరుణా కటాక్షమునకు తన్మయ పారవస్యం ఉంది తిని. నాటి ఉదయమే చిన్నస్వామిగారు నన్ను పిలిపించి తన వద్దనున్న అయస్సింధూరంను ఒక మోతాదు నాకొసంగిరి. నాడు కొంచెం అన్నము కూడా నాచే తినిపించిరి. ఆ తర్వాత నాకు విరేచనము కాలేదు. సత్వరముగా ఆరోగ్యము చేకూరెను. కాని నాటి రాత్రి శ్రీ భగవానులు భోజన సమయమున వాంతి చేసుకుని అస్వస్థులైరి. నా జబ్బును వారు తమ మీదికి తీసుకునిరా అని నాకు అనిపించెను. అంతట నేను 1948 జనవరి 4వ తేదీన భగవానుల అనారోగ్యమునకై మిగుల దిగులు పడుచు ఆశ్రమము నుండి తరలితిని. 9/1/1948 శ్రీ ఎన్ బలరామరెడ్డి ఆశ్రమము నుండి శ్రీ భగవానుల జలదోషము ఉపశమించినది, వారు మామూలుగా ఉన్నట్లు కాన్పించుచున్నారు అని జాబు వ్రాసెను. కాని శ్రీ భగవానుల ఆరోగ్యము క్షీణించుచున్నదని భీతావహమైన వార్తలు నాకు వచ్చుచుండినందున నేను ఆతురముగా ఆశ్రమమునకు జాబు వ్రాసితిని. అందులకు ప్రత్యుత్తరముగా 23/1/1948 నాకు ఆశ్రమం వారి నుండి ఆర్ నారాయణయ్యర్ నుండి నాగమ్మ నుండి జాబులు వచ్చెను. అన్నింటనూ శ్రీ భగవానులు జబ్బు నుండి కోల్కొని క్షేమముగా ఉన్నారు అను వార్తయే ఉండెను. నారాయణయ్యర్ ఇట్లు వ్రాసెను, నేను నీ కార్డును శ్రీ భగవానులకు చూపించి తిని. వారు దాన్ని చదువుచూ ఇట్లు వ్యాఖ్యానించిరి, అప్పుడు నేను సరిగా భోజనం చేయకుండినది వాస్తవమే కాని ఇప్పుడో తిండి బోతువలే మొక్కుచున్నాను, అప్పటికన్నా ఇప్పుడు నాకెంత మేలని చెప్పవలే. దీనిని బట్టి నువ్వే ఊహించుకునవచ్చును. వారి ఆరోగ్యము దాదాపు 1 సంవత్సరముగానే సరిగా లేదు. వారి కరచరణములు కృశించి ఉన్నవి. సుమారు 1 సంవత్సరము భగవానులను దర్శించని జనులు ఇప్పుడు చూచి గాభరాపడి తమ వార్తలచే ఇతరులకునూ భయాందోళన వ్యాపింపచేయుచున్నారు. ఇది మంచిది కాదు. నాగమ్మ ఇట్లు వ్రాసెను, భగవాన్ అనారోగ్యముగా ఉన్నట్లు ఎవరో చెప్పినారని మీరు ఆదుర్దాగా వ్రాసినారట. ఇప్పుడు ఏమి ఉన్నది? అప్పుడంటే సుస్థి చేసినది అన్నారు భగవాన్. భగవాన్ శరీరము ఆరోగ్యముగానే ఉన్నది, ఎవరో ఏమేమో చెప్పితే నమ్మకండి, ఆదుర్దా ఏమీ లేదు. 18/4/1948 నాగమ్మ మరలా ఇట్లు వ్రాసెను, హాలులో చోటు చాలదని జూబ్లీ హాల్లోనే రాత్రి పగలు మకాం పెట్టారు భగవాన్. బాదం చెట్టు, కాయలతోనున్న మామిడి చెట్లు, నెమలికి కట్టిన నీళ్ల తొట్టి, అందులో పిచ్చుకల జలక్రీడలు, దృశ్యం ఎంతో బావున్నది. ఒక సమయంలో ఏమైందంటే, ఒక వంక తెల్ల నెమలియు ఒక వంకను పెక్కురంగు లొప్పు నెమలియున్ సకలాగహరుని రమణుని అకలంకమ తిన్భజింప అరసితి నన్నా. ఆ దృశ్యం అట్లే హృదయ ఫలకములో చిత్రించుకున్నాను గాని వర్ణించుటకు కవితా నైపుణ్యము లేదు, చిత్రించుటకు చిత్రకళా అభిజ్ఞత లేదు. 21/4/1948వ తేదీ అప్పుడు నేను కార్యదర్శిగా ఉండిన నెల్లూరు మండల గోరక్షణ సంఘపు వార్షికోత్సవంనకు ఆశ్రమం వారు అనుగ్రహపూరిత శుభాకాంక్ష సందేశమును పంపిరి. అందు ఈ క్రింది వాక్యము ఉండెను: శ్రీ భగవానుల ఆశీస్సుల చేత మీ సంఘము చిరకాలము గోసేవ చేయుచూ వర్ధిల్లునుగాక. 6/5/1948వ తేదీన నేను నా పెద్ద కుమారుడు సుందరరాజాన్ని వెంటబెట్టుకుని మరలా ఆశ్రమము చేరుకొంటిని. ఆ మరునాడు మేమిరువురము తిరువణ్ణామలలో శ్రీ రాజు శాస్త్రి గారిని కలుసుకుంటిమి. శ్రీ శాస్త్రి గారు ఆశ్రమమున వేద పారాయణ ఆచార్యులు, సుప్రసిద్ధ జ్యోతిష్కులు. మేము శ్రీ శాస్త్రి గారికి నా కుమారుని యొక్కయు మరి ఇద్దరు బాలికల యొక్కయు జన్మపత్రికలను చూపించితిమి. ఆ రెడ్డిలో ఒకరి జాతకమునకు పిల్లవాని జాతకమునకు సంపూర్ణ సామ్యము కలదనియు ఉభయలకును గురుబలము విశేషముగా ఉన్నందున ఆ నెల 21వ తేదీనే తప్పక వివాహము జరుగగలదనియు శ్రీ శాస్త్రి గారు నొక్కి వక్కాణించిరి. ఈ విషయమే ఆయన నాటి సాయంకాలము వేద పారాయణ అనంతరం శ్రీ భగవానులతో కూడా వ్రాకుచ్చిరి. శ్రీ భగవానులు నన్ను పిలిచి ప్రశ్నింపగా నేను అంతత్వరలో ఆ కార్యము జరుప ఉద్దేశించలేదని మనవి చేసి తిని, కాని శ్రీ భగవానులు ఇట్లు సెలవిచ్చిరి: జరుగవలసింది నువ్వు ఉద్దేశించినను ఉద్దేశింపకున్నను జరిగి తీరును. శ్రీ భగవానుల ఈ వాక్కులు నేనే కార్యమును జరుపుటకు వెంటనే పూనుకొనవలను అను సూచనగా నేను గ్రహించితిని. కావున నేను పిల్ల తండ్రికి తంతి ఇచ్చి 3వ నాడు ఆయనను ఆశ్రమమునకు రప్పించితిని. శ్రీ రాజశాస్త్రి గారు లగ్నపత్రిక నమూనా వ్రాసి ఇచ్చిరి. భగవానులు దాన్ని తిలకించి సరిదిద్ది ఆమోదించిరి. అంతట శ్రీ భగవానులు మమ్ము ఉద్దేశించి, ఇంక మీరిద్దరూ వెళ్లి పెళ్లి కార్యములు జరిపించి వధూవరులను తోడ్కొని మరలా రావచ్చును అని సెలవిచ్చిరి. వ్యవధి స్వల్పమైనను గురుబలము వల్ల వివాహము మిక్కిలి చక్కగా నెరవేరెను. 18/5/1948వ తేదీ శ్రీ జేసి నానావతి బొంబాయి నుండి ఇట్లు వ్రాసెను: సుందరరాజము, అతని వధువు దీర్ఘ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి అత్యంత అనుకూల దాంపత్యమును కలిగి నిరంతర భగవద్భక్తి తత్పరులై మనుదురుగాక అని ఆశించుచున్నాను. ఆ మరునాడు నాగమ్మ వధూవరులకు శ్రీ భగవానుల చిత్రపటమును బహూకరించుచూ ఇట్లు వ్రాసెను: ఈ ఫోటో భగవాన్ చేతితో తాకి ఇచ్చినారు. ఇలాంటి కానుక వేరేది కాదు. ఖరీదు స్వల్పమే గాని భగవత్ కరస్పర్శ ఘనత దేనికి వచ్చును? అతిశయోక్తిగా భావించకండి, ఇదే నా ప్రేమ చిహ్నము. ఆ పటం అది మొదలు నిత్యము మా ఇంట పూజింపబడుచున్నది. ఆ దినమే శ్రీ నారాయణయ్యర్ ఇట్లు వ్రాసిది: శ్రీ భగవానుల తన గాఢ భక్తిని పై నిజాశీస్సులను వర్షింతురు గాథ. శేషమ్మ వధువు గృహ దీపికను మరలా వెలిగించి సౌఖ్య సంతోషముల ప్రసారం అనర్చును గాథ. సుందర రాజము, అతని వధువు తమ భక్తియందు ఒండరులను మింతురు గాథ. 21/5/1948వ తేదీ అనగా వివాహ దినమున ఆశ్రమం వారు ఇట్లు వ్రాసిరి: నేడు భిక్ష జరిపినాము, ప్రసాదం ఇందు వెంట పంపుచున్నాము. ఈ కార్యం చక్కగా నెరవేరునట్లు వధూవరులు దాంపత్య సౌఖ్య ఫలమును కలిగి చిరకాలము హాయిగా జీవించినట్లు శ్రీ భగవానులు ఆశీర్వదింతురుగాక. 10/6/1948వ తేదీన నూతన దంపతులతో కూడా పెళ్లివాళ్లము ఆశ్రమమునకు ఏతించి శ్రీ భగవానులను సందర్శించితిమి. మిక్కిలి చిరుతప్రాయములో ఉన్న వధువును తిలకించి మందహాసంతో శ్రీ భగవానులు ఆ బాలికను పాతకాలపు పెళ్లికూతురు అని పేర్కొనిరి. ఈ సమావేశమున నా కుమార్తె అళగమ్మ ఉపదేశ సారమును సంస్కృతమున తెలుగున పారాయణ చేయగా శ్రీ భగవానులు పరమానుగ్రహముతో ఆలకించిరి. అదే సమయమున శ్రీ భగవానులు మాతృభూతేశ్వర ఆలయ కుంభాభిషేక పత్రికను సరిదిద్దుచుండిరి. అది పూర్తి కాగానే శ్రీ భగవానులు అలగమ్మను తన వద్దకు పిలిచి, ఇదిగోనమ్మా, ఇది నీ విషయం కదా అని పలుకుచూ ఆ పత్రికను ఆమె చేతికి అందించిరి. పెళ్లివాళ్లు వెళ్లిన పిమ్మట నేను మాత్రము ఆశ్రమములో నిలిచి తిని 1948 జూన్ 18వ తేదీ ఆశ్రమమున చిరస్మరణీయము గోలక్ష్మీ పరమ పదించిన పావన దినము అగుట వలన ఆనాడు వేకువ శ్రీ జగదీశ్వర శాస్త్రి శ్రీ భగవానులతో లక్ష్మి చాలా జబ్బుగా ఉన్నదని చెప్పెను. శ్రీ భగవానులు ప్రాతః పలాహారానంతరం గోశాలకు విచ్చేసి అచ్చట పొడుకుని కష్టముతో ఊపిరి సలుపుచున్న లక్ష్మిని వీక్షించిరి. శ్రీ భగవానులు ఆమె పక్కన కూర్చుండి ఆమె శిరస్సును తన బడిలోనికి తీసుకుని ఆమె మెడను మెల్లగా నిమురుచు ఆమె నేత్రములలోనికి తన అనుగ్రహ దృష్టిని పాదుకొల్పిరి. తక్షణమే లక్ష్మి ఉచ్ఛ్వాస నిశ్వాసము సుకరము సౌమ్యము అయ్యెను. వాళ్ల చూపులు కలిసి కొనగా ఉభయులకును అశ్రుబిందువులు రాలెను. అచ్చట నిలుచుండిన మేము కూడా భావోద్వేగమును నిలుపుకొన చాలకుంటిమి. సుమారు ఒక గంట ఇట్లు గడిచెను. అది నిజముగా దేవతలు వీక్షింపదగిన దృశ్యము. కడపట శ్రీ భగవానులు కరుణ ఆర్ద్ర మృదులతమ కంఠస్వరముతో ఆమెను ఇట్లు సంబోధించిరి. అమ్మా లక్ష్మి, నీకేం కావలెను? నేనింకా హాలుకు పోవలెను. అక్కడ జనము నాపై వేచి ఉన్నారు. కాని నేను ఎక్కడ ఉన్నను నిన్నెన్నడూ వదిలిపెట్టను. ఎల్లప్పుడూ నీతోనే ఉండేదను. నీకేమీ కొదవలేదు. అంతా బాగున్నది. 11:30 లక్ష్మి ప్రశాంతముగా ఊపిరి చాలించెను. అటు పిమ్మట శ్రీ భగవానులు లక్ష్మిని గురించి ఒక వెంప తమిళమున రచించి వారే దానిని తెలుగులోనూ మలయాళములోనూ అనువదించిరి. ఆ తెలుగు వెంప ఇది: శ్రీ సర్వధారి సంవత్సర జ్యేష్ఠాఖ్యమాససిత ద్వాదశిం భార్గవ వాసరము తారక విశాఖ సహితము ఆవు లక్ష్మి గతి చేరు దినమని చెప్పు. ఇది ఆ గోవునకు అప్రతిమాన గౌరవం. ఏలన శ్రీ భగవానులే సెలవిచ్చారు తమ తల్లి పరమపదించినప్పుడు కూడా తామిట్టి పద్యరచన చెయ్యలేదు అని. ఆ సాయంకాలం ఆశ్రమములో పశ్చిమ ద్వారము చెంత మృగ ఖగ సమాధుల పార్శ్వమున తవ్వబడిన గుంట వద్దకు ఆవు కళేబరమును ఊరేపింపుగా కొని తెచ్చిరి. వేద పారాయణ పురస్సరముగా సాంగోపాంగ పూజానంతరం లవణ కర్పూర చందన చూర్ణిత పూరిత సమాధియందు ఆ పావన శరీరము స్థాపితమయ్యెను. ఈ అంత్యక్రియను సందర్శించుటకు పెద్ద గుంపు చేరిది. శ్రీ భగవానులు తత్సమీపమున ఒక కుర్చీలో కూర్చుండి ఆద్యంతము ఆ కార్యమును పర్యవేక్షించుచుండిరి. ఇప్పుడు వారు లేచి ముందుకు వచ్చి విభూతి ప్రసాదమును సమాధిలోని ఆ దేహముపై చల్లిరి. అంతట మిగతా వారందరూ అట్లే ఉనర్చిరి. తదనంతరం ఆ బిలమును మట్టితో పూడ్చివైచిరి. అటు పిమ్మట అందరము జూబిలీ హాలులో శ్రీ భగవానులతో కూడా సమావేశమైదిమి. బొరుగులు అందరికీ వినియోగమయ్యను. కొన్ని దినముల తర్వాత గో సమాధిపై శ్రీ భగవానులు రచించిన తమిళ వెన్వ చెక్కబడెను. తద్అగ్రమున జీవకళలు ఉట్టిపడునట్టి ఆ గోవు ప్రతిమ నెలకొల్పబడెను. లక్ష్మి ఆశ్రమములో అసమాన ప్రతిష్ట కలిగి ఉండెను. దూడ వయస్సు నుండి ఇచ్చటనే పెరిగెను. విచిత్రముగా శ్రీ భగవానుల జయంతులందును జన్మ నక్షత్ర తిథులందును ఆమె ఎన్నియో దూడలను ఈనుచుండెను. ఆమె ఇతరులు ఎందరున్ననూ సరకుగొనక మహారాణి వలె శ్రీ భగవానుల వద్దకు వచ్చివేయును. ఒక్కొక్కప్పుడు వారి దేహమును నాకును. ఆమె వచ్చినప్పుడెల్లా శ్రీ భగవానులు స్వయంగా తమ చేతులతో కొండారెటి పండ్లుగాని ఇడ్లీలుగాని ఇతర పలహారములుగాని ఆమెకు ఆరగింపు చేయింపవలెను. లక్ష్మి ఆగమనమే శ్రీ భగవానులు ఆశ్రమములో ఏ భక్ష్యములు నిలువ ఉన్నవి అని విచారణ చేయు తరణం. అవి తెచ్చిపెట్టు వరకు శ్రీ భగవానుల తహతహ. వారు లక్ష్మిని లాలించి తీరు చూచి తీరవలేను. ఒకనాటి సాయంకాలం లక్ష్మి నోటికి ఫలములందించుచు శ్రీ భగవానులు, ఈమె పశురూపమున ఉన్నను మనము మాటలాడుకొను ప్రతి అక్షరమును గ్రహింపగలదు అని నాతో సెలవిచ్చి ఉండిరి. ఇప్పుడు లక్ష్మి మోక్ష పదవిని అలంకరించినదని శ్రీ భగవానులే లిఖిత రూపమున బాహాటముగా జాటిరి. ఆహా, గోలక్ష్మి ఎట్టి సుకృతి! ఎంతటి అదృష్టవంతురాలు! పలువురు భక్తులకు వలె నేనును గోలక్ష్మిని ప్రశంసించుచు ఈ క్రింది పద్య షట్కము రచించి భగవానుల ఆనతి మేరకు వారి మ్రోల పఠించి తిని సర్వధారినామ సంవత్సరమున జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని విశాఖ శుక్ర వాసరమున సుకృత తేజోరాశి ధేను లక్ష్మి కని విదేహముక్తి. అమ్మ గోవులరాణి లక్ష్మి భవదత్యాశ్చర్య మహాత్మ్యమున్ ఎమ్మాట్కిన్నుతియింపనేర్తు భగవత్ హృత్ పద్మ సంవాసిని సమ్మానమున మించి ఆశ్రమపు గోసంతాన సౌభాగ్యమూలమ్మై పాతిక ఏడులు ఇప్పుడు ఈవ లీలం జన్మ జాలించితే ఆకుకూరలవ్వ అపరావతారమంచనిది నిన్ను లక్ష్మి ఆదరమున కాని నిక్కమరయ కామధేనువతివేమో లేక లక్ష్మీదేవి లీలవేమో. కోరి చేరితివీవు శ్రీరమణాశ్రమ ఆవాసమద్భుత రీతి వత్సముగనే ఈ నితి వెన్నియో ధేనువులను ప్రతివర్ష జయంత్యుత్సవమునకును శాలా ప్రవేశము చలిపితి పూని నీతోడ శ్రీభగవాను తోడుకొనుచు అనుభవించితి విట అఖిలోపచారము లీయాశ్రమము నీ ఇల్లు కాగా చివరికి ఈయడ భగవాను చేతిమీద మహిత వైభవయుక్త సమాధిగాంచితివి సొంపుక విముక్త పదమును చూరగుంటివౌర నీ పూర్వపుణ్యమే మనదు లక్ష్మీ. ధేనువు జన్మమెత్తియును నిధివై పరతత్వవేది వైమానక భాషితార్థముల మౌనముతో నిగ్రహింప నేర్చితే గానుగ ఎద్దోలెగతిగానగ గృడ్డిగా సాగుచున్న ఈ మానర జన్మ హెచ్చనెడు మానవ గర్వమడంగ చెల్లదే. నిన్ను కౌగలించి కరణీరజముల్పై జాచి దువ్విని కన్నుల గన్ను నిల్పి ప్రియ గారవమొప్పగా అమ్మ లక్ష్మి నిన్నెన్నడు బాయకుందుననిరే. భగవానులు పుణ్యరాశిని సన్నుత జీవ సంస్మరణ సర్వశుభమ్ముల గూర్చుగావుతన్. ఆశ్రమం వారు కోరిన ప్రకారం నేను 23/6/1948 మద్రాసులో శ్రీ వావిళ్ల వెంకటేశ్వర శాస్త్రులను కలిసికొని కుంభాభిషేక పత్రిక సంస్కృత ప్రతులను ధర్మముగా ముద్రించుటకు వారి అంగీకారమును పొందితిని. అదే విధముగా నెల్లూరు వైశ్య ముద్రాలయాధిపతి పత్రిక తెలుగు ప్రతులు 1000 ధర్మముగా ముద్రించుటకు నా అభ్యర్థనము అంగీకరించెను. తెలుగు ముద్రణము పర్యవేక్షించు బాధ్యతను ఆశ్రమం వారు నాకు అనుగ్రహించి అందులకు వలయు ఆదేశములను పలుమారు పంపుచుండిరి. 27/6/1948 గోలక్ష్మికి మృత దశాహస్సు. ఆనాడు ఆశ్రమములో జరిగిన క్రియాకలాపము అభివర్ణించుచు నాగమ్మ ఇట్లు జాబు వ్రాసెను. ఆశ్రమానికి మీరు వ్రాసిన జాబులోని సమాచారాలు నిన్న భగవాన్ సెలవిచ్చినారు. మీరు వెళ్లిన మరునాడో మూడవనాడో మలయాళంలో లక్ష్మిని గురించి వెన్బా వ్రాసినారు భగవాన్. ఈవేళ లక్ష్మి గతించి 10 నాళ్లైనది. సమాధి వద్ద 10:30 వరకు పూజ జరిపినారు. భగవాన్ వ్రాసిన వెన్బాలు 3 విశ్వనాథుల శ్లోకము విశ్వనాథులు చదివినారు. సుబ్బారావు గారు వెన్బా భగవాన్ దిద్ది ఇచ్చినది మీ పద్యాలు సుబ్బారావు గారు చదివినారు. సయ్యద్ వ్యాసం ఇంగ్లీష్ పత్రికలో నేడే వచ్చినది వారే చదివినారు. అది పూజ చక్కగా అయినది. మీరు వెళ్లిన వెనుక లక్ష్మిని తల్లితో కూడా తోడుకుని వచ్చిన అరుణాచలం అను వారి మనువడు వచ్చినాడు. 1926 వచ్చినదట లక్ష్మి ఇక్కడికి. వారి ఊరు కుమారమంగళం అను గ్రామం. లక్ష్మిని ఈ ఊరిలో కాపాడిన వారు పశుపతి అయ్యర్ అన్న కన్నడులు. ఈ విషయం మీకు వ్రాయమని భగవాన్ సెలవిచ్చినారు. 29/7/1948 నాగమ్మ మరలా ఇట్లు వ్రాసెను. గోలక్ష్మి చరిత్ర సంగ్రహముగా ద్విపదలో వ్రాసినాను. 64 ద్విపదలు. శ్రీ భగవానులు శ్రీ శంకరుల ఆత్మబోధం 68 శ్లోకాలకు తమిళములో వెన్బాలు వ్రాసినారు. 10 రోజులలో వ్రాసి ముగించినారు. 27వ తేదీకి పూర్తి అయినది. ఇవే విశేషాలు. ఒక మహమ్మదీయ రచయిత ఆత్మబోధమును తమిళములోనికి అనువదించి ఆ అనువాద గ్రంథమును భగవానులకు బహుకృతిగా పంపినని అదే శ్రీ భగవానుల రచనకు అవకాశమొసంగినని తర్వాత నాకు తెలియవచ్చినది. 23/8/1940 శ్రీ భగవానులకు పంటినొప్పి కలిగి ఉన్నట్లు నాగమ్మ జాబు వ్రాసెను. 5/9/1948 నాగమ్మ ఇట్లు జాబు వ్రాసెను. భగవాన్ పంటి నొప్పి తగ్గినది కాని ఎగ్జీమియా మళ్లీ వచ్చింది. మీరు చెప్పినట్లే మన ప్రారంభం వారి శరీరాన్ని కూడా బాధిస్తోంది. తర్వాత అక్టోబర్ మాసమున దసరా సెలవులలో మామూలు ప్రకారం నేను మరలా ఆశ్రమయాత్ర చేసుకుంటుని. అచ్చట చేరిన వెంటనే శ్రీ భగవానుల దర్శనమునకు వెళ్లి తిని అప్పుడు సాయంకాలం ఏడుం పావు శ్రీ భగవానులు జూబిలీ హాలులో వారి పర్యంకంపై కనులు మూసుకుని ఆసీనులై ఉండిరి. భక్తులు తెలుగు ఉపదేశ సారము పారాయణ అప్పుడే ప్రారంభించుచుండిరి. నేను మెల్లగా నమస్కరించి కూర్చుంటిని. పారాయణ పూర్తి కాగానే శ్రీ భగవానులు కనులు తెరిచి నన్ను చూచి ఎప్పుడు వచ్చి తిరి అని అడిగిరి. నా జవాబును ఆలకించి శ్రీ భగవానులు ఇట్లు సెలవిచ్చిరి, ఇది చాలా చిత్రముగా ఉన్నది. వీళ్లు తెలుగున ఉపదేశ సారము ఆరంభించినప్పుడు నువ్వు నా తలపునకు వచ్చితివి, ఇప్పుడు కను తెరవగా నువ్వు ప్రత్యక్షమైనావు. మరి నీవు తెలుగు పారాయణ ఆరంభించినప్పుడే ఇచ్చటికి వచ్చినట్లు చెప్పుచున్నావు. మరునాడు వేకువన శ్రీ రమణ చత్వారింశత్ పారాయణ చేయువారు లహరీం ప్రమదస్య సదావహత అను పంక్తిని పలుకుచుండగా శ్రీ భగవానులు నాతో శ్రీ నరేంద్ర కేసరి శర్మ అను నేపాల వాస్తవ్యుడు శ్రీరమణ లహరి అను పేర ఒక స్తోత్ర గ్రంథము 52 శిఖరిణీ వృత్తములుగా సంస్కృతమున రచించి శ్రీ భగవానుల ప్రథమ సందర్శనముననే వారికి సమర్పించనని వార్త చెప్పిరి. వెంటనే టిపి రామచంద్రయ్యర్ ఆ వ్రాత ప్రతిని తెచ్చి నాకు చూపించెను. ఆ దినమే శ్రీ నరేంద్ర కేసరి శర్మ వద్ద నుండి ఒక లేఖ వచ్చెను. దాని చివర ఈ శ్లోకము ఉండెను. అరుణాచల సంస్థోపీ హృదయాంబుజ భాస్కర కరుణార్ణవ సీతాంశు భగవాన్ రమణోవతు. దానిని శ్రీ భగవానులు నాకు చూపగా నేను నా నోటులో ప్రతి వ్రాసుకుంటిని. 15/10/1948 తేదీ శ్రీ భగవానులు ప్రాసంగికముగా ఈ క్రింది శ్లోకము ఉదాహరించిరి. జీవం జ్ఞాత్వా భయం భవేత్, బ్రహ్మం జ్ఞాత్వా నిర్భయో భవేత్. వారు ఆత్మబోధములో ఒక సుప్రసిద్ధ శ్లోకమును కూడా ఉదాహరించిరి. దాని యందు ఆత్మారామ అను సమాసముపై శ్లేషయు, రాముని చరితమునకు ఒక యోగి సాధనతో సామ్యము కలవు. ఆ శ్లోకం ఇది. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ యోగీ శాంతి సమాయుక్తః ఆత్మారామో విరాజతే. దానిని నేను తెలుగు వెన్బాగా అనువదించి శ్రీ భగవానులకు సమర్పించుకుంటిని. వారు మిక్కిలి సంతోషంతో దానిని సరిదిద్ది ఆ గ్రంథమంతయు అట్లే తెలుగులోకి అనువదించిన ఎంతో బాగుండునే అని సెలవిచ్చిరి. ఆ తెలుగు వెన్వా ఇది. దాటి మోహార్ణవము దా పరిమార్చి అరికూటమౌ రాగాది ఘోర నిషాటులను తా కూడి శాంతి ఆత్మారాముడై సదా యోగి విరాజిలునహో. మరియు శ్రీ భగవానులు అరుణాచల మహాత్మ్యం అను తమిళ గ్రంథము నుండి ఆంధ్రానువాద కావ్యములో వదిలివేయబడిన ఒక ప్రధాన పద్యమును నిర్దేశించి పఠించిరి. ఆ మరునాడు నేను దానిని ఈ క్రింది శీస పద్యముగా అనువదించి శ్రీ భగవానులకు నివేదించుకుంటిని. శిలలిల్ల ఇచ్చోత శివలింగములే ఔర శివలోకమే ఇది చిత్రముగను పాద పద్మములు దేవ పాద పమ్ములెయిందు ఈశ జటా గంగ ఇచటి జలము ఆరగించునదెల్లామృతమే ఇచ్చట ధర నడచుట భూ ప్రదక్షిణమ్మే వాకును నది వేద వాక్యయౌనిక్కడ మత్తిడు నిద్ర సమాధియగు గిరివరాకృతి దాలిచి పరమశివుడే నిరతమీయడ సాక్షాత్తు నిలుచుకతన జగతి మరి వేరుండు క్షేత్రము సాటియగునే శ్రీమదరుణాచలాఖ్య సుక్షేత్రమునకు. శ్రీ భగవానులు దీనిని తిలకించి ఆమోదించి ప్రతి వ్రాయించి తెలుగు గ్రంథములో అది ఉండవలసిన కావున దానిని అతికించిరి. 2 దినముల తర్వాత నేను సాయంకాలం తిరిగి ఊరికి బయలుదేరుచుండగా శ్రీ భగవానులు ఇట్లు సెలవిచ్చిరి, ఇది కూడా ఎంత వింతగా ఉన్నది. చక్రం ఒక్క మారు పూర్తిగా తిరిగి వచ్చినది. ఇప్పుడును ఏడుంబావు గంట. మరలా తెలుగు ఉపదేశ సారము ఆరంభించుచున్నారు. కావున దేనితో నీకు స్వాగతము, దానితోనే వీక్కోలు. శ్రీ భగవానుల ఈ అనుగ్రహ ప్రపూర్ణ ఆశీర్వచనముతో నేను పరవశుడనైతిని. నేను మరలా డిసెంబర్ మాసాంతమున ఆశ్రమం వెళ్లి ఒక పక్షము దినములు అచ్చట ఉంటిని. ఈసారి ఉదయం చేరుకొంటిని. భగవానులు అప్పుడే ప్రాతకాల్యములకై లేచిచుండివి. వారు నన్ను నాగమ్మకు చూపించి నవ్వుతూ, మనం అనుకున్నట్లే వచ్చినాడు అని పలికిరి. నాడు వేకువన శ్రీ భగవానులు నన్ను గురించి ఆమెను ప్రశ్నించినప్పుడు, ఆమె కాకి గబురు విని నేను తప్పక నేడే వత్తును అని అనుకున్నట్లు ఆమె జవాబు చెప్పను. తరువాత శ్రీ గిద్దలూరు సాంబశివరావు కూడా త్వరలో వచ్చి ఆశ్రమమున షష్ఠి పూర్తి మహోత్సవం జరుపుకొందురని శ్రీ భగవానులు నాకు తెలిపిరి. 1949 జనవరి 9వ తేదీ నాడు నాకు ద్విగుణీకృత సుదినం. శ్రీ సాంబశివరావు షష్ఠి పూర్తి ఉత్సవ దివసం, నా అర్ధాంగి ఆబ్దిక దినం. నాటి ఉదయమే శ్రీ సాంబశివరావు వచ్చెను. భగవానులు పలహారమునకు పోవుచూ, పెండ్లి కుమారుని చూచితివా అని నన్నడిగిరి. లేదు అని నేను బదులు చెప్పితిని. అంతట శ్రీ భగవానులు వెనుకకు తిరిగి సాంబశివరావును నిర్దేశించి నవ్వుతూ, అదుగో అతడే అని పలికిరి. నాటి తపాలాలో నెల్లూరు నుండి శ్రీ మోచర్ల రామకృష్ణ కవి శ్రీ సాంబశివరావును గురించి రచించి పంపిన ప్రశంసా పద్యములు ఉండెను. భగవానులు ఆ పద్యములు నా చేతికిచ్చుచూ, ఆ సందర్భమున నేనేమీ వ్రాయలేదా అని అడిగిరి. అది నేను భగవానుల ఆనతిగా గ్రహించి ఆ మాననీయ మిత్రవరుని గురించి కొన్ని పద్యములు రాసితిని. ఆ కవన ధోరణిలో నా భార్యను గురించి కూడా పంచరత్నములు రచించితిని. మధ్యాహ్న భోజనానంతరం నేను భోజనాల హాలు వెనుక కూర్చుండి భగవానులు కొండ దిగి వచ్చు దివ్య దృశ్యమును తిలకించి పరమానంద భరితుడనైతిని. అనారోగ్య కారణమున శ్రీ భగవానులు చాలా కాలముగా కొండనెక్కుట మాని ఉండిరి. కావున కైలాసము దిగివచ్చు పరమశివుని వలె అరుణాచలము దిగివచ్చు శ్రీ భగవానుల అరిది దృశ్యం నా హృదయమున బ్రహ్మానందము వెళ్లి విరియించెను. ఆ మధ్యాహ్నమే పూరి జగన్నాథ పీఠాధిపతులు శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు ఆశ్రమమునకు విచ్చేసిరని, 3 గంటలకు శ్రీ భగవానుల దర్శనము చేయుదిరని వింటిమి. 2.5 గంటలకు నేను జూబిలీ హాలుకు వెళ్లి తిని అప్పుడు భగవానులు ఏకాంతమున ఉండిరి. నన్ను చూడగానే వారు, ఇప్పుడు మన పిల్లవాడు విష్ణుపాదమున పిండము పెట్టుచుండును అని పలికిరి. వారి అనుగ్రహ వాక్కునకు నేను ఆశ్చర్యపడితిని. ఏలాన వాస్తవముగా అదే సమయమున గయలు నా కుమారుడు సుందరరాజు వాని తల్లి శ్రాద్ధము పెట్టుచుండెను. నేను నా భార్యను గురించి రచించిన పద్యములను శ్రీ భగవానులు అనుగ్రహంతో అవలోకించి నాపై ఒక సుదీర్ఘ కరుణాపూర్ణ దృష్టిని ప్రసారించిరి. ఆ పద్యములు, శ్రీరమణ నియతి ఇమ్మహి నారున్నొక్కటియు నేడులర్ధిగెను, స్వర్గాగారమును నీవు చేరియు ఆరద ప్రియ నా హృది విరహానలమిపుడున్, కాని శ్రీ భగవానుల కరుణ చేసి తీరని శమమ్ము నిశ్చల ధీరతయును, నీ విశుద్ధాత్మ సంస్మృతియు పావనతయు ఈయలను నన్ను నిల్పిన వింతగనుక, పెట్టును విష్ణుపాదమున పిండము నేడు కుమారుడాగయన్, పెట్టుదు నేను శ్రీరమణు ప్రేమ పదమ్మున నీదు సంస్మృతిన్, పెట్టుదురెల్ల బంధువులు ప్రీతిని నీపై నెమ్మనమ్ములన్, ఎట్టిద నీదు పుణ్యమది ఎన్నగ నాకు వశమ్మె ప్రేయసీ, కాశి విశ్వేశ్వరుడు నాడు కానుపించి పేరు తెలిపయు నిన్ను రప్పించుకునియే, నేటి ఆరాధనమ్మిట్లు నెగడుచుండే ఎంత సుకృతం పురాసి ఓయింతి నీవు, దారి కనరాని నా జీవితపు నిసీధి విమల దీప్తిద్వయం మహోతమము చీల్చు, సోణగిరి శ్రీరమణుడన్న జ్యోతి ఒకటి నాతి నీతు సంస్మృతి అన్న జ్యోతి ఒకటి. అంత శ్రీ భగవానులు నాతో శ్రీ సాంబశివరావును పిలుచుకురమ్మని చెప్పుచూ, సన్యాసి వచ్చి లోపల పెండ్లి కుమారుని కార్యము పూర్తి కావాలి కదా అని చమత్కారముగా బలిగిరి. శ్రీ సాంబశివరావు రాగానే భగవానులు నాతో రామకృష్ణ కవి పద్యములను నా పద్యములను చదువుమని ఆనతీయగా నేనిట్లు పఠించి తిని. రామకృష్ణ కవి రచితములు. నేమమున రమణముని వరు ధామమ్మున వారి అడుగు తామరల దరింక్షేమంకర షష్ట్యబ్ది శ్రీమాన్యత గనుము సాంబశివ సుగుణమణి, నా వంటి వారి కొరకై జీవింపన్ వలయుమారు మీరు చిరకాలము, మీ సేవల చేకునుటకు గురుదేవుండా అరుణాచలమున స్థిరపడ వలయున్, ముత్తాతి పండు తినగల సత్తాస్ఫూర్తి మహర్షి సత్తముడసగుంత తేజో విస్ఫూర్జిత విత్తములై సెలవు పంది వేరండిటకున్. నా పద్యములు. శ్రీరమణుల కరుణను నీ కారోగ్య చిరాయువుల్ మనోభిష్ట ఫలం వారూఢిగనుతమని మనసారగా ప్రార్థింతునేడు సాంబశివార్య. నిఖిల సుగుణమూర్తి నిర్మల సత్కీర్తి భక్తలోక చక్రవర్తి నీకు షష్ఠి వర్షపూర్తి సంపూర్ణ మోదాప్తి ఉదివ ఊవిద చన్న కొదువ ఒకటిగాని తమ్ములు పిల్లలెల్లరు సదా ముదముం పొనగూడ్చుచుండగా నెమ్మది శాంతియున్ సుఖము నిత్యము నీయడ నిండి ఉండగా కమ్మని రమ్యకీర్తి నిజకాంతయనన్నిను వాయకుండగా ఇమ్మహి పూర్ణ జీవితము నిత్యునుగా భగవాను డర్మిలిన్. ఉయిద చెన్న కొదువ ఒకటే కాని అని పంక్తి విని శ్రీ భగవాను ఇట్లు విమర్శించిది. ఉవిద ఎక్కడికి చెందినది? అసలు ఆయన పేరునే మీరు మర్చిపోతున్నారు. ఆయన సా అంబ శివరావు, అనగా అంబా సహితుడు శివుడు అన్నమాట. అంబ ఎప్పుడూ శివుని అంతర్భాగమై ఉన్నది కదా. పఠనానంతరము శ్రీ భగవానులపై పద్యములను నా వద్ద నుండి తాగైకుని పరమానుగ్రహమున మౌనాశిస్సుతో శ్రీ సాంబశివరావు గారికి ప్రసాదించిరి. అప్పటికి జూబిలీ హాలు భక్త బృందంతో నిండిపోయెను. భగవానులు పద్మాసీనులై చక్కగా కూర్చుండిరి. జగద్గురు శంకరాచార్యుల వారు కాషాయంబరదారులై దండము పట్టుకుని ప్రవేశించిరి. వారు సంప్రదాయ పద్ధతిలో శ్రీ భగవానులకు దండ ప్రణామము ఆచరించి తచ్చరణ సన్నిధిని ఆసీనులైరి. శ్రీ భగవానులు శ్రీ స్వాములపై పరిపూర్ణ సుదీర్ఘ అనుగ్రహ వీక్షణమును ప్రసాదించిరి. ఆ దివ్య దృశ్యమునకు ఎల్లరము మౌనానంద తన్మయలమైతిమి. అప్పుడు శ్రీ భగవానులు మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వస్వరూపులకు శ్రీ దక్షిణామూర్తి సజీవ సాక్షాత్కారముగా ప్రకాశించిరి. అది నిక్కముగా దేవతలు సేవింపదగిన దృశ్యము. 10/1/1949 తేదీ నా కుమారుడు నాకిట్లు వ్రాసెను. నిన్న పొద్దున నేను గయకు వెళ్లి తల్లి ఆబ్దికమును నెరవేర్చుకుంటిని. నిన్న మధ్యాహ్నము నేను విష్ణు పాదముపై 6 పిండములు పెట్టితిని. సాయంకాలం బుద్ధగయను కూడా దర్శించి ప్రార్థనలు జరిపితిని. ఇది అంతయు శ్రీ భగవానులే. నా సమీపమున నెలకొని నా చేత నడిపించుచుండినట్లు నాకు అనిపించెను. ఈ జాబు చదివినప్పుడు భగవానులు అనుగ్రహ మహిమకు నేను ఆశ్చర్యచకితుడనైతిని. అప్పుడు మాతృభూతేశ్వర కుంభాభిషేక మహోత్సవ సన్నాహములందు ఆశ్రమము పనిపడి ఉండెను. కుంభాభిషేకము 1949 March 3rd జరుగునట్లు నిర్ణయింపబడెను. ఆ ఉత్సవమునకు 50,000 రూపాయలు ఖర్చు కావచ్చునని అంచనా వేయబడెను. అప్పుడు మద్రాస్ ముఖ్యమంత్రిగా ఉండిన భక్త ప్రముఖుడు ఓపీ రామస్వామిరెడ్డి గారు ఆశ్రమమునకు వచ్చి ఆంతరంగిక సమావేశము జరిపి ఉత్తరార్కాటు జిల్లా ఎప్పుడూ క్షామ ప్రదేశమైనందున దక్షిణ భారత ధాన్య నిధి అని పేర్గాంచిన మా నెల్లూరు మండలము నుండి 20 పుట్లు ధాన్యము విరాళముగా సేకరింపవలనని శ్రీ సాంబశివరావు గారిని నన్ను వినియోగించిరి. ప్రభుత్వ పక్షమున రవాణా సౌకర్యములు ఒసగుదుము అని రెడ్డిగారు వాగ్దానం వనర్చిరి. పాట్నాలో నా కుమారుని ఇంట దొంగతనము జరిగిన విషయం తెలియరాగా ఆశ్రమం వారు 26/1/1949 తమ జాబులో అర్థవంతముకు వ్యాఖ్యానము చేయుచు ఇట్లు వ్రాసిరి. నీ కుమరుని గృహమున చౌర్యమును గురించి చోరునిలోని చోరుడు పట్టుబడిలి మరలా దొంగ సొత్తును అప్పగింపవలెను. శ్రీ సాంబశివరావు గారు నేను ధాన్యపు సేకరణకు ఒక కార్యక్రమము నిర్ణయించుకుని ఆశ్రమంనకు తెలిపితిమి. ఆశ్రమం వారు 29/1/1949 నీ సేకరణ కార్యక్రమము గమనించినాము, అది సఫలం అగుగాక అని కోరుచున్నాము అని ఆశీర్వాదించుచు వ్రాసిరి. అప్పుడు నా కుమారుడు సుందరరాజం పాట్నాలో జబ్బుబడి పరీక్ష నుండి విరమించుకోవలసి వచ్చెను. నా కుమార్తె లలిత స్ప్రు వ్యాధి పీడిత అయ్యను. ఆశ్రమం వారు పైజాబులోనే ఇరువురికి భగవానుల అనుగ్రహమును ఇట్లు అందచేసిరి. నీ కుమారునికి వాని ఇక్కట్టులన్నింటినూ శ్రీ భగవానుల సానుగ్రహ రక్షణ తప్పక ఉండగలదు. లలిత శ్రీ భగవానుల ముద్దుబిడ్డ కావున స్ప్రు వ్యాధి ఆమె నుండి పలాయనము కావలను. నెల్లూరిలో ధాన్యపు సేకరణకై మా ప్రయత్నములు మేము అనుకున్న దానికన్నా మిక్కుటముగా ఫలించెను. అవి వాస్తవముగా శ్రీ భగవానుల అనుగ్రహ క్రియాశక్తికి ప్రత్యక్ష ప్రదర్శనములయ్యను. తొలుతనే మేము నెల్లూరు పురపాలక సంఘ అధ్యక్షుడకు శ్రీ ఏసీ సుబ్బారెడ్డి గారిని, ఆయన సోదరుడు మంచి భక్తుడు అగు ఏ వెంకటరెడ్డి గారి ద్వారా కలుసుకుంటిమి. మేము సేకరించు ధాన్యము 20 పుట్లకు ఎంత తక్కువ పడునో ఆ లోటునంతయు తాను భరించుటకు ధాన్యమంతటిని మిల్లులు ధర్మముగా దంపించి బియ్యమును కో ఆపరేటివ్ స్టోర్స్ వారి ద్వారా ఆశ్రమమునకు రవాణా చేయించుటకు శ్రీ సుబ్బారెడ్డి గారు వెంటనే వాగ్దానము నర్చిరి. అప్పుడు దక్షిణ భారత రైల్వే కార్మికులు సమ్మె చేయపోవు సందర్భమున పై రవాణా సహాయము మాకు అమూల్య సౌకర్యము అయ్యను. ఎన్ బలరామరెడ్డి గారు తాను తన బంధువులు కలిసి 5 పుట్లు విరాళమిచ్చిరి. టి రామరెడ్డి గారు తన విరాళమిచ్చుటయే కాక కొందరు దాతల వద్దకు మాతో కూడా వచ్చి తన పలుకబడిని వినియోగించి ఉపకరించిరి. ప్రసిద్ధ దాతలే కాక రాజకీయవేత్తలు హృదయపూర్వకముగా సహకరించిరి. కొందరు ధాన్యపు విరాళమేగాక అయాచితముగా ద్రవ్యము కూడా వసంగిరి. మా సంబంధి అష్టకాల సుబ్రహ్మణ్యం గారు తన ధాన్యముతో కూడా హోమమునకై 4 వీసెల గోఘృతము సమర్పించిరి. అప్పటికిని దాదాపు 4 పుట్ల ధాన్యం కొరతవడగా ఆ లోటును శ్రీ ఏసి సుబ్బారెడ్డి గారి ఔదార్యం పూరించెను. ఇది నిక్కముగా శ్రీ సాంబశివరావు గారికి నాకు అద్భుత అనుభవమయ్యెను. మచ్చినకు ఒక్క ఉదంతము చాలును. నాడు మహాశివరాత్రి. ఉదయమే మేమిరువురము అల్లూరు అను గ్రామమునకు బస్సులో బయలుదేరితిమి. మాకు దారిలో వచ్చు మోపూర్ అను గ్రామమున మధ్యాహ్న భోజనము చేయుటకు శ్రీ సాంబశివరావు గారు ఏర్పాటు చేసిరి. కాని మేము సంభాషణలో మగ్నులమై మోపూర్లో దిగుట మరచితిమి. బస్సు దాటిపోయిన తర్వాత మా పొరపాటు తెలుసుకుంటుమి. కావున మేము నేరుగా అల్లూరికే పోవలసి వచ్చెను. అచ్చట కార్యక్రమమేమూ లేకుండా బస్సు దిగితిమి. వెంటనే ఆ ఊరి ఉన్నత పాఠశాల ప్రధానాధ్యాపకుడు శ్రీ మాడభూషి నరసింహారాచారి నా పూర్వ శిష్యుడు అన్న సంగతి నాకు జ్ఞాపకం వచ్చెను. అంతట మేమిరువురము తిన్నగా ఆయన ఇంటికి వెళ్లితిమి. అప్పుడు మధ్యాహ్నం 11 గంటలు. ఆశ్రమంలో భోజనం వేళ. శ్రీ నరసింహాచారి భోజనమునకు అప్పుడే కూర్చుండెను. ఆయన మాకు హృదయపూర్వకముగా స్వాగతం ఇచ్చుటియే కాక తనతో కూడా భోజనము చేయవలనని మమ్ము నిర్బంధించెను. భోజనానంతరం ఆయన మాతో కూడా ఆ ఊరి దాతలు అందరి వద్దకు వచ్చి ప్రతి గృహమునను మాకు హృదయపూర్వక సమ్మానమును సమకూర్చెను. మరియు ఆయన ఆ ఊరి ధాన్యమును వసూలు చేసి నెల్లూరికి చేర్చు బాధ్యతను స్వీకరించెను. ఆయన శ్రీ భగవానులను ఎప్పుడునూ సందర్శించి ఉన్నకున్ననూ ఇంతగా మాకు ఉపకరించెను. ఆయన నాటి సాయంకాలం పలహారాధికముతో మాకు వీడ్కోలు వసంగెను. అట్లు శివరాత్రి నాడు స్మార్తులకు మేము ఇరువురము ఒక వైష్ణవ భక్తునిచే ఆశ్రమములో వలె రాజోపచారములతో సత్కరింపబడి ఈ పావన ఉద్యమమునకు ఎంతయో సహాయమును పడయగలిగితిమి. ఇది శ్రీ భగవానుల విశ్వాత్మత్వ నిదర్శనముగా మాకు స్ఫురించెను. ఆ 20 పుట్ల ధాన్యమును దంపించి రవాణాకు తయారు చేసితిమి. ఈ ధాన్యమును వసూలు చేసి దంపించుటకు నా పేరట ఆ బియ్యమును నెల్లూరు నుండి తిరువణ్ణామలకు లారీలో రవాణా చేయుటకు ఏసీ సుబ్బారెడ్డి గారి పేరట ప్రభుత్వం వారు అనుమతి పత్రములను మంజూరు చేసిరి. కాని చివరి నిమిషమున ఆటంకము ఏర్పడెను. వేలూరులో రవాణా స్థానిక ఉద్యోగి సుబ్బారెడ్డి గారి అనుమతి పత్రముతో తనివినొందక తనకు పై అధికారుల నుండి ఉత్తర్వు వచ్చిన గాని పెట్రోల్ కూపనులను ఇచ్చుటకు నిరాకరించెను. కావున 13/3/1949 నేను శ్రీ సుబ్బారెడ్డి గారి వద్ద నుండి ప్రభుత్వం వారికి పెట్రోల్ కూపనులకై ఒక అర్జీని తీసుకుని మదరాసులకు ఏకాయకి వెళ్లి తిని కుంభాభిషేక కార్యక్రమము ఆమరునాడే ఆరంభింపవలసి ఉండెను. నా మూటా ముల్లెలు సెంట్రల్ స్టేషన్ సామాన్ల గదిలో వదిలి నేను ముఖ్యమంత్రి ఓపీ రామస్వామిరెడ్డి గారి వద్దకు పరిగెడితిని. ఆయన నా రాకకు ఆశ్చర్యపడి రవాణా రాష్ట్రీయ ఉద్యోగి విషయము తెలుపుచూ దేవుడు వరమిచ్చినను పూజారి వరమియ్యడును సామెతకి ఇది సాదృశ్యముగా ఉన్నదని తక్షణం పెట్రోల్ కూపనులు నాపరంగా ఇచ్చి తనకు తెలుపవలసిందని టెలిఫోన్ చేసిరి. ఆ సమయమున ముఖ్యమంత్రితో కూడా ఉండిన రమణ భక్తుడు డిఎస్ శాస్త్రి గారు నన్ను తన కారులో రవాణా రాష్ట్ర ఉద్యోగి ఎం హనుమంతరావు గారి వద్దకు తీసుకెళ్లి పరిచయం చేసిరి. హనుమంతరావు గారును సకుటుంబము రమణ భక్తులే అని తెలియవచ్చెను. కాని ఆనాడు ఆదివారము సాయంకాలము అయినందున రాత్రి పొద్దుపోవు వరకు మేము ఏ స్థానిక ఉద్యోగిని కలుసుకునలేకపోతిమి. రాత్రి 10:30 గంటలకు కూపనలు లభించెను. వెంటనే నేను రైల్వే స్టేషన్కు మరలి రాగా అచ్చట సామానుల గది, భోజనశాల అన్ని మూతబడి ఉండెను. కావున ఆ రాత్రి నేను నిర్బంధ ఉపవాసం ఉనర్చి కటిక నేలపై పైపంచపరుచుకుని పరుండి నిద్రించి తిని నాకు అది ఒక తపస్సు వలె తోచెను. కాని నేను వచ్చిన గురుకార్యం నెరవేరినందులకు పరమానంద భరితుడనై మరునాటి ఉదయము వేలూరుకు పోయి ప్రథమ పర్యాయము బియ్యపు మూటలు తెచ్చిన మా లారీతో కూడా అచ్చటి నుంచి పయనించి తిని నేను ఆశ్రమము చేరినప్పుడు శ్రీ భగవానులు దేవాలయ పార్శ్వమున ఒక పందిరిలో గొప్ప జనసమూహము నడుమ కొలువుదీరి ఉండిరి. నేను ద్వారము వద్ద ప్రవేశింపగానే నా కొరకు నిరీక్షించుచున్నట్లుగా భగవానులు నాపై తన కటాక్ష వీక్షణ అమృతము ప్రసారించి శ్రీ సాంబశివరావు గారితో ఇట్లు సెలవిచ్చిరి, అదిగో చూడండి, సుబ్బరామయ్య వచ్చినాడు, రేపటికి గాని రాడని మీరు చెప్పుచుంటిరే. అటు శ్రీ భగవానులు నన్ను పరమ అనుగ్రహ దృష్టితో మధుర మందహాసముతో ఆహ్వానించిరి. నెల్లూరు ఇంత మహా ఉదారముగా కైంకర్యము వనర్చుట ఎంతయో సంతృష్టి గొలుపు విషయం. కఠినమైన రేషన్ పద్ధతి అమలులో ఉండిన కాలమున ధాన్యపు పుట్టి 400 రూపాయలు అమ్ముచుండిన దినములలో ఈ కైంకర్యము కేవల ధర్మముగా భక్తి ప్రపత్తులతో కావింపబడెను. ఆ దాతలలో పలువురు సకుటుంబముగా మహోత్సవమునకు అరుదించి శ్రీ భగవానుల పాద పద్మములు సేవించు భాగ్యము పడసిరి. పారాయణ హోమాదులకై నిర్మింపబడిన ప్రత్యేక శాలలతో నిండి ఆశ్రమము కనుపండువుగా ఉండెను. ఇంద్రధనుర్వర్ణ చిత్ర విచిత్ర విద్యుద్దీపాలంకరణ కాంతిపుంజముల వలన రాత్రివేళ ఆశ్రమము దేవలోకమువలే ప్రకాశించెను. సంగీత మంత్ర పఠన హోమములు రేయుంబవళ్లు సాగుచూ వీణుల విందు సేయుచుండెను. ఆశ్రమస్థులు నిరంతర కార్యదీక్షతో ఉత్సవములకు యతించిన అసంఖ్యాక యాంత్రిక బృందములను వసతి సౌకర్యాదులతో మృష్టాన్నపానాదులతో ఉపచరించుచూ ఉండిరి. ఈ సందర్భమున ప్రకటమైన పరమ ఉత్సాహము, ప్రస్ఫుట కార్యదక్షత, హృదయపూర్వక పరస్పర సహకారము మహాద్భుతమై శ్రీ భగవానుల అనుగ్రహ మహిమకు సాక్షాత్ దివ్య ప్రదర్శనముగా గోచరించెను. ఉత్సవ కార్యమంతయు మార్చి 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు 4 దినములు పట్టెను. ఈ 4 రోజులు రేయింబవలు వివిధ వైదిక క్రియాకలాపములతోడను, భజన పారాయణులతోడను, ఊరేగింపులతోడను, వాద్య మేళములతోడను, యాత్రిక జనమహార్ణవ ఘోషములతోడను ఆశ్రమము మారుమ్రోగుచుండెను. ప్రధాన కార్యము అనగా మహాకుంభాభిషేకం 1949 మార్చి 17వ తేదీ మధ్యాహ్నం 11 గంటల నుండి 12:30 గంటల లోపుగా దేవాలయ గోపుర శిఖరమున నడచెను. అది నేల మీద, మేడల మీద, చెట్ల మీద, కొండ మీద జన కోటులచే వీక్షింపబడెను. శ్రీ పూరీ జగన్నాథ పీఠాధిపతులకు జగద్గురు శంకరాచార్యుల వారును ఇచ్చేసి తమ సన్నిధిచే ఈ ఉత్సవమునకు మరింత వన్నెపెట్టిరి. ఆనాటి రాత్రి మహాభిషేకము, శ్రీచక్ర పూజయు 11 గంటల వరకు దేవాలయములలో జరిగెను. గుడి హాలు ఒక దర్బారు వలె అలంకరింపబడెను. దానిలో ఒక రాతి సోఫాపై తివాసీలు, వాటిపై అరుణారుణ కాంతులచే కన్నులకు మిరుముట్లు గొలుపును ఒక కాంచన చేలము, దానిపై వ్యాఘ్రాజనము మీద శ్రీ భగవానులు ఆసీనులై వైకుంఠమునందు మహావిష్ణువో కైలాసమున మహేశ్వరుడో అనునట్లు ప్రేక్షక జన నేత్ర పర్వము వనరించిరి. పూజ అభిషేకాదులు జరుగుచున్నంతసేపు గుడి హాలులో శ్రావ్యతమైన మేళము వాయించుచుండిరి. భక్త వాహినులు బారులు తీరి ప్రవేశించి శ్రీ భగవానులను సందర్శించి సాష్టాంగదండ ప్రణామమునకు స్థలాభావమగుడచేత శిరము వంచుటతో తనివి పొంది సాగిపోవచుండిరి. అప్పుడు కూడా ఆశ్రమమునందలి దైనందిన కార్యక్రమమునకు అభ్యంతరము కలుగలేదు. మామూలు ప్రకారం రాత్రి 8 గంటలకు భోజనము పెట్టిరి. కాని శ్రీ భగవానులు మాత్రము పూజ పూర్తి అగు వరకు తన ఆసనము నుండి కదలక మెదలక ఉండిరి. ఇతరులు భోజనమునకు వెళ్లగా శ్రీ భగవానుల సమీపమున నిలవబడి జనసమూహము రాకపోకలను సక్రమముగా నడిపించు భాగ్యము నాకు లభించెను. శ్రీ భగవానులు నన్ను కటాక్షించి నీవేళ భోజనమునకు పోలేదు అని ప్రశ్నించిరి. నేను భగవానులతో కూడా పోయేదును అని మనవి చేసి తిని శ్రీ భగవానులు శిరఃకంపముతో తమ అనుమతిని అనుగ్రహించిరి. అది నిక్కముగా నా జీవితములో మరువరాని మహోన్నత ఘట్టము. ఉత్సవ అనంతరం గృహమునకు మరలివచ్చి నేను పంపుకొనిన లేఖకు ప్రత్యుత్తరముగా ఆశ్రమము వారు 28/3/49 తేదీన ఇట్లు వ్రాసిరి. పావనత్వ పరమావధియగు మాతృభూతేశ్వర ఆలయము సర్వదా శాంతి విజ్ఞానముల ప్రసాదించుచుండవలే అను నీ పవిత్ర ఆకాంక్షయే సమస్త భక్తుల సంప్రార్థనము. శ్రీ భగవానులు ఈ మన ఆశయము నెరవేరునట్లు మనలను ఆశీర్వదింతురుగాక.